పువ్వులంతా లాభం అండి. పువ్వుల్లో లక్ష్మి ఉంది. మీకు భారతంలో కూడా చెప్పరా, భారతంలో సభాపర్వంలో పువ్వులలో శ్రీ మహాలక్ష్మి నిరంతరం కొలువై ఉంటుంది. అందుకే పువ్వులను అపహరించరాదు, పువ్వులను ఇతరులకు దానం చేయాలి, పువ్వుల దండ మెడలో పౌరాణికులకు వెయ్యాలి, పెద్దలకి గురువులకి వెయ్యాలి, దేవతలకు వెయ్యాలని అందుకే చెప్పారు. బాలశంకరుడు ఆ దరిద్రుడికి సలహా ఇచ్చాడనమాట, నీకు పెంకుటిల్లుంది, పెంకుటింట్లో పెరడుంది, ఆ పెరట్లో పువ్వుల మొక్కలు పెంచు, ఈ పువ్వులు దేవాలయాలకి దానం చేయి, విప్రులకు దానం చేయి, యజ్ఞం చేసేవాళ్ళకి దానం చేయి, పుణ్యాత్ములకి వెళ్ళో దండ కింద కట్టి వెయ్యి, దీంతో నీ పాపం పోతుంది, ఒక ఏడాది పని చెయ్యి అన్నట్టు, ఓపిగ్గా చెయ్యి అన్నట్ట. వాడు సంవత్సరం చేసిన తర్వాత కోటీశ్వరుడైపోయాడు. అంటే పుష్పాపహారి దరిద్రుడై పుడతాడు. పాప ప్రాయశ్చిత్తం మళ్ళీ పువ్వులే, పువ్వులు దానం చేయడమే, పువ్వుల దండ ఇవ్వడమే. వీలున్నంత వరకు మన ఇంటిలో ఉన్న పువ్వు ఇతరులకు ఇవ్వండి, లేదా కొనుక్కోండి నష్టం లేదు, లేదా మాట్లాడుకోరుకోండి. పొరపాటును కూడా పక్కవారి పుష్పాలు అపహరించకండి. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి మన కాంపౌండ్ వాళ్ళ లోపలకి అవతల వాళ్ళ కాంపౌండ్ వాళ్ళలోంచి మొక్కలు వంగి కనిపిస్తూ ఉంటాయి. ఏ మందార వృక్షాలు లేకపోతే ఏ సంపంగి చెట్లు అవతల చేతులకి వాళ్ళు ఉండొచ్చు కాక, వాళ్ళ పువ్వులు మనకు కనబడ్డాయి, మందొడ్లోకి వచ్చాయని టపాటపా కోసామా, అమ్మ దానంత పాపం మరొకటి లేదు, అది దరిద్రాన్ని ప్రసాదిస్తుంది. ఈ కాంపౌండ్ వాళ్ళు పక్కనే చెట్లు వేసుకునే వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు టెంప్ట్ చేస్తారన్నమాట మనకి. మంచి మామిడి మొక్క వేస్తాడు వాడు, ఆ మామిడి మొక్క ఇటు వాళ్ళు ఉంటుంది, ఆ మామిడి మొక్కకి గుత్తులు గుత్తులు అన్నట్టుగా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. ఆ కాయలు చూసినప్పుడల్లా మన వాళ్ళలోకి, మన కాంపౌండ్ వాళ్ళలోకి వచ్చాయి కాయలు మందే అనుకున్నామా, అక్కడ కోసేది ఒక మామిడి కాయ మన తలకాయే పోతుంది దానికి. అందువల్ల పొరపాటును కూడా ఇవి అపహరించరాదు. పొరపాటున పుష్పాలు అపహరించినా దారిద్ర్యం తప్పదు, దానికి పరిహారం పుష్ప దానమే. వాహన అపహారి కుంటివాడే పుడతట. వాహనాలు అసలు ఎత్తుకుపోకూడదు. స్కూటర్ బయట పెడితే ఎత్తుకుపోయి, సైకిల్ ఎత్తుకుపోయి, కారు ఎత్తుకుపోయి, టైర్లు పట్టుకుపోయి మనల్ని పీడించే కొందరు దొంగలు ఉన్నారు. ఈ వాహనములు, వాహనములో ఉన్నటువంటి అవయవములు, పార్ట్లు ఎత్తుకుపోయేవాడు కుంటివాడే పుడతాడు. వాడు ఏ జన్మెత్తినా కుంటి జన్మేవాడికి, ఒక్కాలో రెండు కాలో పోయి ఏడుస్తట. మనం ఇలాంటి వాళ్ళని చూసి వాళ్ళు తిట్టకండి సుమా. పురాణాల్లో చెప్పారు వాళ్ళ ప్రతి మీద జాలిపడాలి, వాళ్ళని అవహేళన మాత్రం చేయకూడదు. పొరపాటును కూడా వికలాంగుల్ని బాధపడుతున్న వాళ్ళని నువ్వు పాపిస్తాడురా అని అనకండి. తెలుసుకోవడం వరకే తప్ప వాళ్ళని తెప్పడానికి అది చెప్పేది మళ్ళీ రేపటి నుంచి కనిపించిన వాడి దగ్గరికి వెళ్ళి రే నువ్వు వాహనం ఎత్తుకుపోయావురా అనకండి సుమా, అంటే అది మళ్ళీ లేనిపోయిన పాపం మనకి. జలాపహారి చాతక పక్షి అవుతాడు. వాటర్ బాటిల్ తెచ్చి పక్కనట్టుకుంటే నాకు తెలియకుండా నా బాటిల్ ఎత్తుకుపోయాడు. ఒకడు జరిగింది, ఇది నిజంగా చెప్తున్నాను. సెకండ్ ఏసీలో పెడుతున్నాను, ఆ పక్కన పెట్టుకున్నాను కొత్త వాటర్ బాటిల్ కొని ఎప్పుడో మంచినీళ్ళు తాగుదామని, నాకు తెలియకుండా ఎవడగొట్టుకుపోయాడు, చేసా ఎత్తుకుపోయాడు. పాపం వాడు సుఖంగా ఉండాలని దీవిస్తున్నాను. ఎందుకంటే ఈ జలాన్ని అపహరించిన వాడు చాతక పక్షి అయి పుడతాడు. భూమిని అపహరిస్తే పక్కవాడి భూమి అర అంగుళం కూడా అపహరించరాదు. భూమిని అపహరించిన పాపాత్ముడు గడ్డిగా, పొదలుగా, తీగలుగా, చెట్లుగా పుడతాడు. ఈ చెట్లను ఎప్పటికప్పుడు నరికేస్తూ ఉంటారు. వాటి ఒక్కోసారి చెట్లని బతికొండగానే కోసేసి ఏడిపిస్తారు, వాటిని తగలబెడతారు. చాలా బాధ పొందుతాడు వాడు. చివరికి ఈ జన్మలు అనేయాక ఏది చెట్లు మొక్కలు గడ్డి ఇవన్నీ అయిన తర్వాత ఏదో ఒకనాటికి రోగగ్రస్త మానవుడే పుడతాడు. రోగముల చేత పీడింపబడే మనిషి పుడతాడు. వృషభాలని, ఎద్దుల్ని వ్యవసాయం కోసమని వృషణములు చెత కొట్టేస్తారే, అవి చాలా జాగ్రత్తగా చేయాలట. భయంకరంగా వాటి వృషణములు ధ్వంసం చేసిన దుర్మార్గులు నపుంసకులై పుడతారు. ఎద్దు మాంసం తింటే 21 జన్మలు నపుంసకుడై పుడతాడు. అందుకని ఎద్దు మాంసం తినకూడదన్నారు. గోమాంసం తింటే 21 జన్మలు నపుంసకుడై తర్వాత క్రిమికీటకములై పుడతారు. గురువు గారి దగ్గర పాఠం చెప్పించుకునో, పురాణం చెప్పించుకునో, గురుదక్షిణ ఇవ్వని వాళ్ళు ఉంటారే, వాళ్ళు ముఖ నేత్ర గుద రోగాలు పొందేవారుగా పుడతారు. ఈ రోగాలతో పుడతారట వాళ్ళు. భూమి మీద పుట్టాక వాళ్ళకి ముఖ రోగాలు, కళ్ళు కనపడవు, నెప్పులు, ఈ రోగాలన్నీ అందుకు వస్తాయి. అలాగే మూత్ర మలద్వారాల్లో రోగాలు వస్తాయి వాళ్ళకి. అపస్మారక రోగులు కూడా అవుతారు. ఫిట్ పేషెంట్స్, వాళ్ళకి ఫిట్స్ వస్తారు, ఒకటి ఊర్చి వచ్చి పడిపోతూ ఉంటారు గురుదక్షిణ ఇవ్వకపోతే. ఇది 54వ సూత్రంగా మార్కండేయ పురాణంలో చెప్పారు. ఇలా ఎన్నో రకాల జన్మలు వస్తాయి. నరకంలో శిక్షలు అనుభవించాక భూలోకంలో ఇదిగో రకరకాల బాధలతో జీవులు జన్మిస్తారు. ఎవడు ఏ జన్మెత్తుతాడనేది పూర్తిగా చెప్పడానికి యుగాలు సరిపోవు, నీ కోసం క్లుప్తంగా చెప్పాను అని యమకింకరుడు రాజుతో అని ఇప్పుడు ఒక అద్భుతమైన కట్టం చెప్పాడండి. రెండు అద్భుతమైన ఆణిమాణిక్యాలు లాంటి ఆణిముత్యాలు లాంటి పద్యాలు. ఓ మహారాజా, మనుష్యులు భూలోకంలో పుట్టారు. ఆ పుట్టిన వాళ్ళు నరకం నుంచి వచ్చారా స్వర్గం నుంచి వచ్చారా తెలుసుకోవడం ఎలాగో చెబుతున్నా విను. కొంతమంది పాపాత్ములు నరకం నుంచి భూలోకానికి వస్తారు, కొంతమంది ఏం చేస్తారు స్వర్గంలో సుఖాలు అనుభవించి భూలోకంలో పుడతారు. ఎవడు నరకం నుంచి వచ్చాడు ఎవడు స్వర్గం నుంచి వచ్చాడు అనేది చాలా సులభంగా తెలుసుకోవచ్చు. దానికి నేను చెప్పిన దాన్ని తెలుసుకుంటే చాలు అని యమకింకరుడు విపశ్చిత్తుకి ఆ విశేషాలు చెప్పాడు. పరుసలి పల్కులన్ పరుల పల్కుట మర్మము నాటనాడుటల్ నరులకు ఎగ్గుచేత కృపణత్వము అశౌచము దేవదూషణంబు వరుల ధనంబు గొణట కృపనందమి అల్క కృతఘ్న భావము ఈ నిరయము పాసిపోయి ధరణి ప్రభవించిన వారి చిన్నముల్. నిరయము అంటే నరకం. నరకంలో శిక్షలు అనుభవించాక ఆ నరకమును విడిచిపెట్టి భూలోకంలో పుడతారు జీవులు. అలా నరకము విడిచిపెట్టి భూలోకానికి వచ్చినటువంటి పాపాత్మల లక్షణములు ఎలా ఉంటాయో చెబుతున్నా విను. అందులో మొదటిది పరుసని పల్కులం పరుల పల్కుట. ఎప్పుడు కఠినంగా మాట్లాడతారట కొంతమంది, పరుషంగా మాట్లాడతారు, ఎప్పుడు అనందుంటున్నావా సొంట పెంట ఇలా తిడుతూనే ఉంటారు వాళ్ళు. కులం పరుల పల్కుట కఠినముగా పరుషముగా ఇతరులను తెప్పడం అన్నమాట. పాపం మనతో పాటు ఎవరో యాత్రకు వచ్చారు, ఏ నువ్వు చపాతీ చేయొచ్చుగా అని తిట్టడం ఏంటండి వాళ్ళని. లేదా ఎవరో వచ్చారు, ఏమండి ఇక్కడికి వెళ్ళడానికి మార్గం తెలియటం లేదు, నేను చూశాను అందుకు చెప్తాను, మాతో పాటు పాపం బృందావనం వచ్చారు తీసుకెళ్ళారు కొంతమంది. అందులో ఒక ఆవిడ దగ్గరకు వచ్చి ఒక అమాయకురాలు, రాధాకృష్ణుల ఆలయానికి ఎటు వెళ్ళాలంటే ఏం కళ్ళున్నాయిగా ఆ మాత్రం చూడలేవా అంది ఆవిడ. దానికి అంత మాట అనాలా, ఏదో రాధాకృష్ణుల ఆలయం వాడికి తెలియదు, అస్తమానం బృందావనంలో ఉంటామా, కొత్తగా వచ్చినాడికి ఏం తెలుస్తుంది, ఇప్పటి వరకు నాకు గుంటూరులో ఏమీ తెలియదు, డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి నాకు గుంటూరు ఏం తెలియదు. ఇప్పటికి కూడా మా చిన్నప్పుడు మాత్రం ఒక్క నెల్లాళ్ళు అరండల్పేట, అదేదో పేటలో ఉండేవాడిని నేను, అరండల్పేట రైల్పేట అండం విన్నానంతే. 1987లో నేను చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు కానీ హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యాను విజయవాడలో. అప్పుడు మాత్రం కొంచెం రోజు రైలు ఎక్కి వెళ్ళేవాడిని, అందువల్ల కొంతకాలం అదొకటే గుర్తుంది, రైల్పేట గుర్తొచ్చింది నాకు, రైల్పేట గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ రైల్పేట ఎక్కడుందో నాకు తెలియట్లే, దానికోసం ట్రైన్ వేయలేను ఎందుకంటే నాకేం తెలియదు ఎప్పుడు ఈ గుళ్ళోకి రావడం, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళను, సూర్యోదయము సూర్యాస్తమయము అంతా నాకు ఈ గుడే, ఈ మందిరం దాటి బయటికి వెడితే కదా నాకు ఎక్కడ ఉందో తెలుస్తుంది. అందువల్ల ఏమంటాం పొరపాటున, ఏమండి అదేదో రైలుపేటట అరండలపేటట నల్ల చెరువుట తెల్ల చెరువుట ఎక్కడుందని అడిగితే అంత మాత్రానికి ఏం కళ్ళు కనపడవా ఎంతున్నావు అంటే ఏం చెబుతాను నేను, కళ్ళు కనపడతాయి కానీ నల్ల చెరువు కనపడలేదు నాకు, నేను తెల్లబోతున్నాను. కాబట్టి అలా కఠినంగా చిన్న చిన్న వాటికి తిట్టకూడదు. వాళ్ళని ఏమంటారు పరుష వాక్కులు కలిగిన వాళ్ళు అంటారు. ఇలా పరుషముగా చిన్న చిన్న వాటికి కూడా సొంటాన్ని తిట్టకూడదట. అలా కఠినంగా పలికేటటువంటి వాళ్ళు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు. మొదటిది ఏమిటి, పరుసని పల్కులం పరుల పల్కుట. మర్మము నాటనాడుటల్, గుండెల్లో గుచ్చుకుపోయేలా తిప్పుతారు కొంతమంది, అస్తమానము తెప్పడమే. ఎప్పుడు చూసినా తమ మాటలతో అవతల వారి మనస్సు గాయపరుస్తారు వాళ్ళు. ఇలా బాగా బాధపడేలాగా గుచ్చుకుపోయేలా మాట్లాడుతున్నాడంటే ఎవడైనా వాడెవడనమాట, నరకంలో పాపాలు అనుభవించి శిక్షలు అనుభవించి భూలోకానికి వచ్చిన దుర్మార్గుడు వాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కనబడితే చెప్పేయచ్చు మీరు, యూ కేమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ నరక అని డైరెక్ట్ చెప్పేయచ్చు మాట్లాడకుండా. నరులకు ఎగ్గుచేత, ఇతరులకు అపకారం చేస్తున్నారంటే, ఉపకారం మానేసి ఎప్పుడు అపకారం చేస్తున్నాడంటే ఆ దుర్మార్గుడు నరకం నుంచి భూలోకానికి వచ్చాడు. కృపణత్వము, పిసిని కొట్టుతనం, ఎప్పుడు రూపాయి తీయడనమాట, అలా జేబులో చేయడతాడు మనం అనుకుంటాను ఒకటి ఏమైనా ఇస్తే తీస్తాడేమని, అబ్బే ఆ తర్వాత జేబులో చేయట్టుకుని వెళ్ళొస్తాడు టాటా అంటాడు వాడు, టాటా బాట పడతాడే ఇలా ఎవరికి ఎప్పుడు ఏమని పిసిని కొట్టాడు. అటువంటి వాడు ఎవడన్నమాట, నరకం నుంచి భూలోకానికి వచ్చినవాడు. అశౌచము, శుచిగా ఉండడు, పొద్దున స్నానం చేశాను కదండి మళ్ళీ ఇవాళ కూడా సాయంత్రం చేయాలంటాడు ఏమిటండి, మొహం కడిగావా అని అడిగాను ఒక ఆవిడ్ని యాత్రలో వచ్చింది మాతో పాటు పాపం, 36 గంటలు ప్రయాణం చేయాలి. ఏమండి యాత్రలోకి వచ్చారు కదా మొహం కడిగారంటే, నిన్నే కడిగేశారు గురువు గారు అంది. గొడవ లేదు, నిన్నే కడిగింది ఆవిడ. ఎప్పటికప్పుడు నోరు శుచిగా ఉంచుకోవాలి, శరీరం శుచిగా ఉంచుకోవాలి, కాళ్ళు చేతులు కడుక్కోవాలి, మనిషి శుచిగా ఉండాలి. అసౌచముతో ఉన్నాడంటే, స్నానాదులు సక్రమంగా చేయటం లేదంటే, ఎలా ఉన్నా తినేస్తున్నాడంటే, అటువంటి వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడు. దేవదూషణంబు దేవతల్ని తిడుతున్నాడంటే, రాముడిని తిడతాడు ఒకడు, కృష్ణుడిని తిడతాడు ఒక నీచుడు, గురువుల్ని తిడతాడు ఒకడు, సాధువుల్ని తిడతాడు ఒకడు, పురాణములను నిందిస్తాడు ఒకడు. ఇలాంటి పాపాత్ములు ఉన్నారు, ఈ దేవతల్ని దూషించేవాళ్ళు. వీళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పరమ పాపులు. వరుల ధనంబు గొంట పరుల యొక్క ధనమును అపహరిస్తున్నాడంటే, ఇతరుల యొక్క ధనమును ఎంత వీలుంటే అంత లాక్కోవాలని చూస్తున్నాడంటే, అటువంటి దొంగాడు కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడు. కృపనందని ఎప్పుడు జాలి చూపించారట కొంతమంది, వాళ్ళ యావజ్జీవితం క్రూరత్వమే. అసలు జాలి అంటే తెలియదు వాళ్ళకి, ఎంత బతిమాలండి వాడికి, మనస్సు కరగదు. పాపం నిజంగా చెప్తానండి, ఒక అతనికి ఉద్యోగం పోయింది, ఏమీ లేదు చిన్న తప్పుకి అతను ఉద్యోగం తీసేశారు. సిల్లీగా ఉంటాయి ఆ తప్పులు కూడా. ఆ అబ్బాయి లెక్చరర్గా పనిచేసేవాడు నాతోటి, అతను ఉద్యోగం తీసేస్తే యాజమాన్యం వెంటపడి కాళ్ళు పట్టుకుని ఎంత ఏడ్చాడో, నాకు పెళ్లి కుదిరింది, తిండి లేదు, చచ్చిపోతాను బావో అని ఎంత బతిమాలుకున్నా వాడికి ఉద్యోగం వాళ్ళకి తెలుసా, ఏడిపించేశాడు. చాలా జాలి వస్తుందన్నమాట, అది వాళ్ళకి పెద్ద పని కూడా కాదు, ఎందుకు తీసేశారో కూడా తెలియదు. ఇలా అకారణముగా ఇతరుల పొట్ట కొట్టి వాళ్ళు బతిమాలుతున్నా వినిపించుకోకుండా, కాళ్ళ వెళ్ళా పడి బతిమాలినా వినిపించుకోకుండా, జాలి చూపించకుండా ఉన్నారంటే, అటువంటి దుర్మార్గులు నరకలోకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. అల్క అంటే కోపం, ఎప్పుడూ కోపమే కొంతమందికి, అన్నిటికీ కోపమే. ఆ అంటే కోపం, ఊ అంటే కోపం. ఏమండి కాఫీ తాగుతారా, ఏ కాఫీ తాగకపోతే ఏ సున్నం తాగుతాననుకున్నావా అంటాడేంటి ఓ భర్త ఓ భార్యతోటి. నా అదృష్టం ఇలాంటి వాడు తెగ తగిలి 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 దేశాలన్నీ తిరగడం వల్ల అన్నీ చూసి చూసి చెప్తున్నా అనమాట. ఓ ఇంట్లో భార్యాభర్తలు ఉండేవారు, ఆ ఇంట్లో కర్మగాలి నేను 2 రోజులు ఉండవలసి వచ్చింది చిన్నప్పుడు. ఇంక అన్నిటికీ అనమాట, ఏమండి కాఫీ తాగుతారంటే, నేను కాఫీ ఎందుకు తాగుతాం, నేను సున్నం తాగుతాంట, నీళ్లు తాగుతామట అనేవాడు. కాఫీ తాగుతారంటే కోపం, మంచినీళ్ళు తాగుతారంటే కోపం, పోన్లండి తాగకపోతే మానేశారంటే, అంటే నేను తాగకపోతే నువ్వు తాగేద్దామనే అంటాడు. ఓరి దుర్మార్గుడా, ఈ నిరంతర క్రోధం ఎలా వస్తుందో తెలియదు. ఈ విధంగా కోపంతో ఉన్న దుర్మార్గుడు ఉంటాడే, ఎప్పుడు అలా దెప్పుతూ తిడుతూ కోపంతో ఉండేవాడు కూడా నరకము విడిచిపెట్టి భూలోకములోకి వచ్చిన పాపాత్ముడు అనమాట. కృతజ్ఞభావము, మేలు చేసిన వాడికి కీడు చేసే దుర్మార్గుడు ఉంటాడే, చేసిన మేలు మరిచిపోయి అతనికి కీడు చేసే దుర్మార్గుడు కూడా నరకము నుంచి భూలోకానికి అడుగుపెట్టిన పాపాత్ముడు. వీళ్ళంతా ఎవరన్నమాట, నిరయము బాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చక్రవులు. ఈ పద్యం మళ్ళీ వినండి. పరుసరి పలుకులం పరుల పలుకుట, మర్మమునాట నాడుటల్, నరులకు ఎగ్గుచేత కృపణత్వము అశౌచము, దేవదూషణంబు వరుల ధనంబు గొంట కృపనొందమి అల్క కృతజ్ఞభావమి నిరయము బాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చిహ్నములు. దీనికి వ్యతిరేకంగా వీళ్ళంతా నరకం నుంచి వచ్చిన పాపాత్ములు కదా, మరి స్వర్గం నుంచి వచ్చిన పుణ్యాత్ములు. భూలోకంలో ఎన్నో మంచి పనులు చేశారు, దానాలు చేశారు, ధర్మాలు చేశారు, రకరకాల సత్కార్యాలు చేశారు, చేసి దానివల్ల స్వర్గానికి వెళ్ళారు, స్వర్గం కంటే పైన ఉన్న ఉత్తమ లోకాలకు వెళ్ళారు. వెళ్ళి అక్కడ కొంతకాలం సుఖాలు అనుభవించారు, అక్కడ పుణ్యం క్షీణించింది, మళ్ళీ భూలోకానికి వచ్చారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి కాబట్టి మళ్ళీ భూలోకానికి వచ్చారు. ఇలా స్వర్గము వంటి ఉత్తమ లోకాల నుంచి భూలోకానికి వచ్చి పుట్టినటువంటి పుణ్యాత్ములు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణం ఎలా ఉంటుంది? గురుదేవ ఋషి పితృ ప్రపూజనము, సద్గోష్ఠీ ప్రియత్వంబు, సుస్థిర సత్యోక్తి, సమస్త భూతదయ, మైత్రీ సాధు సాంగత్యములు, పరలోకాభ్యుదయ క్రియారతి, శృతి ప్రామాణ్య సందర్శనంబు, అరయన్ స్వర్గము బాసి పుట్టిన మనుష్యశ్రేణి సంజల్ప. ఓ విపశ్చిన్నరేంద్ర, ఈసారి స్వర్గము నుంచి భూలోకానికి వచ్చే పుణ్యాత్ములు ఎలా ఉంటారో చెబుతాను. వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళని తెలిసిపోతుంది మనకి. అందులో మొదటిది గురు. గురువులు కనపడగానే వినయంగా నమస్కరిస్తున్నారు, గురువుని పూజిస్తున్నారు, గురువుగారు చెప్పిన మాట వింటున్నారు, గురువుగారిని అనుసరిస్తే తరిస్తామని భావిస్తారే. అలా గురువులను భక్తితో పూజించే పుణ్యాత్ములంతా, గురుభక్తి కలిగి గురువుగారి పేరెత్తితే పులకించిపోయే వాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. మీరు చూశారు లేదు, గురువుగారి నామం ఎత్తగానే కొంతమంది అలా చేతులు ఉంచి ఆనందంతో పులకించిపోతారు, వంగిపోతారు. వాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు అట. రెండవది దేవ. దేవాలయాలు కనపడితే, దేవుడు కనపడితే ఆనందంతో పులకించిపోయి భక్తితో తల వంచి నమస్కరిస్తున్నాడు, దేవతల కథలు వింటున్నాడంటే, దేవతల పేరు చెబితే శరీరం పులకించిపోతుందంటే, అటువంటి వాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. దేవతల్ని పూజించే వాళ్ళంతా కూడా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చారు. దేవాలయంలో అర్చకులు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎంతో పుణ్యం చేసి స్వర్గం వంటి లోకాల నుంచి భూలోకానికి వచ్చారట. వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి ముట్టుకుని పూజ చేసే ఒక మహాయోగం పట్టింది తెలుసా. వాళ్ళంతా దేవలోకం నుంచి భూలోకానికి వచ్చారు. అందుకే వాళ్ళ వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగానే ఉండమని చెప్పారు. ఎంతో అపరాధం చేస్తే తప్ప మామూలు వాటికి తొందరపడరాదన్నారు. ఈ విధంగా దేవతలను పూజించేవాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. ఋషి ప్రపూజనం. ఋషులను కనపడగానే పూజిస్తున్నారంటే, ఋషులంటే ఈ కలియుగంలో మనకు కనిపించేది శృంగేరి పీఠం, కంచిపీఠం, ఇటువంటి వాళ్ళు ఋషులంటే ఇంకెంతకంటే వేరే దేవుళ్ళు లేరు మనకి. ఆ మహానుభావులైన మహర్షులు కనపడగానే సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి వారిని పూజించాలి. అలా పూజిస్తున్నారంటే వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. పితృప్రపూజనం. పితృదేవతలు అంటే ఎవరు? మాతాచ పితాచ పితరౌ, తల్లి తండ్రి ఇద్దరిని కలిపి పితృమూర్తులు అంటారు. తల్లి తండ్రికి రోజు నమస్కరించేవాడు, తల్లికి తండ్రికి పాదాలు ఎత్తేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు, తల్లిదండ్రుల్ని పోషించేవాడు, తల్లిదండ్రుల్ని పూజించేవాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. వాళ్ళని తిట్టాడంటే నరకం నుంచి వచ్చాడని అర్థం. తల్లికి తండ్రికి భక్తితో అలా నమస్కరించే వాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పరమ పుణ్యాత్ములు అన్నమాట. సద్గోష్ఠీ ప్రియత్వంబు. సజ్జనులతో సాంగత్యం చేసి వాళ్లతో కూర్చుని మంచి మాటలు చెప్పుకుంటున్నారంటే మీరంతా సజ్జన సాంగత్యం చేస్తున్నట్టే. సద్గోష్ఠి మీద పురాణాలు వినాలనే కోరిక ఇవన్నీ మీకు ఎక్కువగా ఉంటున్నాయంటే, ఇప్పుడు కాసేపు 10 మంది కూర్చున్నారు, మీలో మీరు మంచి మాటలే మాట్లాడుకోవాలి, తర్వాత నాగోటోడు వచ్చాక నా ద్వారా పురాణం వినాలి, లేదా ఎప్పుడైనా కూర్చుని భజన చెయ్యాలి, దీనంతటికీ సద్గోష్ఠి ప్రియత్వం, సద్గోష్ఠి మీద ఇష్టమని అర్థం అన్నమాట. ఎంత ఓపిక లేకపోతే, ఎంత భక్తి లేకపోతే 2 గంటలు వింటారండి? 1-2 గంటలు ప్రపంచం మర్చిపోయి వింటున్నారు. ఏదో అప్పుడప్పుడు ఒకరిద్దరు కొంచెం సణిగినా ఎక్కువ మంది, 99 మంది అత్యంత ప్రీతితో పరమభక్తితో వింటున్నారు. వాళ్ళు పుణ్యాత్ములుగాకేమవుతారు? ఇలా శ్రద్ధగా పురాణ గాథలు విని సజ్జన సాంగత్యంతో ఉండి గురువుల మీద భక్తితో ఉండేటటువంటి వాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములట. సుస్థిర సత్యోక్తి. సుస్థిర సత్యోక్తి. చక్కగా సత్యం పలికేవాడు, ఎప్పుడూ సత్యం మీద నిలబడే పుణ్యాత్ములు ఉంటారు. కొంతమంది అటు సూర్యుడు ఇటు పొడిచినా అసత్యం ఆడరు, సత్యం మీదే నిలబడతారు. సత్యం కంటే గొప్ప ధర్మం వారికి లేదు, సత్యమే దైవం, సత్యమే ధర్మం. ఇలా సత్యం మీద నిలబడే పుణ్యాత్ములంతా కూడా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. సమస్త భూతదయ. ప్రతి ప్రాణిని ప్రేమించడం కష్టమండోయ్. కొంతమందిని ప్రేమిస్తాం, కొందరికి ప్రేమించలేము. కొందరికి ఆవు అంటే ఇష్టం, కొందరికి గేదె అంటే ఇష్టం, కొందరికి గొర్రె అంటే ఇష్టం, కొందరికి చేప అంటే ఇష్టం. ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క వస్తువు ఉంటుంది. కొందరికి మనుషుల్లో కూడా కొంతమందిని చూస్తే అసహ్యం, కొందరిని చూస్తే ఆనందం వస్తాయి. అలా కాకుండా వ్యక్తిగత కారణాలతో కొందరిని ప్రేమించి కొందరిని ప్రేమించలేకపోయినా ఏ ప్రాణిని ద్వేషించకుండా ఉండాలి. ప్రాణులను దయతో చూడాలి. అయ్యో ఆ ప్రాణిలో కూడా పరమాత్మ ఉన్నాడు, ఇతడిలో కూడా పరమాత్మ ఉన్నాడు అనుకోవాలి. ఇలా సమస్త భూతములను దయతో చూడడం ఉందే, అది చాలా గొప్ప లక్షణం. అసలు దయ కంటే గొప్ప తపస్సు లేదు, దయ కంటే గొప్ప యజ్ఞం లేదు. కరుణ అనేక యజ్ఞముల యొక్క ఫలితం ఇస్తుంది. ఆ భూతదయ కలిగిన వాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. మైత్రి. ఎప్పుడు స్నేహం తప్ప ఎవరితో విరోధం పెట్టుకోరు కొంతమంది. అవతల వాడు తిట్టినా పట్టించుకోట, నవ్వుతూ ఉంటాడు. ఇలా మిత్రత్వం తప్ప శత్రుత్వం కోరుకోని పుణ్యాత్ములు ఉంటారే, వీళ్ళంతా స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. కొంతమంది ఉంటారు, అసలు ఉన్నారని కూడా తెలియదు తెలుసా మీకు? అహ్మదాబాద్ నుంచి ఈ రామకృష్ణ గారు ఆయన భార్య పురాణం వినడానికి 40 రోజుల పాటు వచ్చారు. చాలా కష్టం, ఎక్కడ అహ్మదాబాద్ గుజరాత్ నా మీద ఉన్న భక్తితో వచ్చి ఇక్కడ పడున్నారు. వాళ్ళు నేల మీదే పడుకుంటున్నారు, ఏమన్నా తింటున్నారో నాకేం తెలియదు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కుయ్యన్రు కయ్యన్రు పక్కనే ఉంటారు. ఇది చాలా కష్టం అండి. అలా మైత్రితో ఎక్కడికి వెళ్ళినా అడ్జస్ట్ అయ్యే పుణ్యాత్ములు ఉంటారు కొందరు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు అంటారు. సాధు సాంగత్యములు, సాధువులతో స్నేహం చేసి దుర్మార్గులతో స్నేహం చేయకుండా ఉండేటటువంటి పుణ్యాత్ములు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. పరలోకాభ్యుదయ క్రియారతి, ఈ లోకమే కాదు ఇవాళ ఈ భూమి మీద కొంతకాలం ఉంటాం, సంపాదిస్తాం, ఇళ్ళు కట్టుకుంటాం, వివాహాలు చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం, తర్వాత శరీరం విడిచిపెడుతున్నాం. కాబట్టి భూమి శాశ్వతం కాదు. ఈ లోకం కంటే పైన పరలోకాలు ఉన్నాయి. ఈ పరలోకాల్లో సుఖం పొందాలి, నరకం వంటి వాటికి వెళ్ళకూడదు, స్వర్గం వంటి ఉత్తమ లోకాలకి వెళ్ళాలని కోరుకుంటూ దానికోసం మంచి పనులు చేసేవాళ్ళని ఏమంటారు, పరలోక అభ్యుదయ క్రియారతులు. ఉత్తమ లోకాలకి వెళ్ళడానికి ప్రయత్నించువారు, మంచి పనులు చేయవారు. ఎందుకని వాళ్ళు ఈ భూలోకం శాశ్వతం కాదు కదా, ఎప్పుడొకప్పుడు అందరం వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ విడిచిపెట్టి ఎవరితో సంబంధం లేకుండా వెళ్ళిపోతాం, చెప్పడం కూడా చెప్పకుండా పోతాం. అప్పటిదాకా పక్కనే కూర్చుంటుందా భార్య, వెళ్ళొస్తాను నా కోసం ఇంద్రుడు వచ్చాడు లేక ఎవడు వచ్చాడని చెప్పడానికి టైం ఉండదు వీడికి. అందుకని కూర్చుని వాడు కిక్కురు మనకుండా పోతాడు. ఆ పోయేదేదో వీలునామా ఎక్కడ పెట్టాడో చెప్పిపోతే బాగుండని ఏడుస్తున్నాడు పాపం. వాడికి వీలు లేదు, ఇంక వీలునామా ఏమిటి. ఏ క్షణంలో ఎవరం వెళ్ళిపోతామో తెలియదు కనుక అది దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు ఉత్తమ గతులకు వెడదాం, సద్గతులకు వెడదాం, పైన ఒక లోకం ఉన్నది అని భావించి మంచి పనులు చేస్తున్నారంటే ఈ భూలోకంలో అలా మంచి పనులు చేసే ఈ భూలోక వాసులంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు, స్వర్గం నుంచి అడుగుపెట్టిన పుణ్యాత్ములు. శృతి ప్రామాణ్య సందర్శనంబు, శృతి అంటే వేదం, వేద ప్రమాణాన్ని అంగీకరిస్తారు వాళ్ళు. వేదము చెప్పిందంటే మేము అలాగే నడుచుకుంటాం, మాకు వేదం అంటే నమ్మకం ఉన్నది అని నిరంతరం వేదమును నమ్మే కొందరు పుణ్యాత్ములు ఉన్నారు. అసలు వేదమును నమ్మకపోతే వాడికి వేదన తప్పేది మిగలదు. ఈ చరాచర జగత్తంతా వేదముల మీద నడుస్తున్నది. అందుకే భగవంతుడు ఎప్పటికప్పుడు వేదోద్ధరణ కోసం, వైదిక ధర్మోద్ధరణ కోసం అవతరిస్తానని చెప్పాడు ఆయన. వేద సమ్మతం, వేదశాస్త్ర ప్రమాణం అంగీకరించేవాడే ఆస్తికుడు, అంగీకరించకపోతే నాస్తికుడు. ఈ వేదములను అంగీకరించి వినడానికి ఇష్టపడతారు చూసారా కొందరు, వేద సభలు జరిపేవాళ్ళు, వేదములు వినేవాళ్ళు, వీళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. అందుకే వాళ్ళకి వేద ప్రామాణ్య సందర్శకులు అని పేరు. వీళ్ళంతా స్వర్గము నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములైన మనుష్యులు. వాళ్ళ ప్రవర్తనని బట్టే వీళ్ళు దేవతలను తెలిసిపోతుంది మనకి. వాడు దేవుడు లాంటి వాడు అంటే అంటున్నావా లేదా, మనం తెలుసో తెలియకో వాడు దేవుడు అంటున్నాం. ఎందుకంటున్నాం, వాడి ప్రవర్తన ఆహ్లాదంగా ఉంది, అతడి యొక్క ప్రవర్తన మనకి ఆనందం కలిగిస్తుంది, ఎవరికీ ఇబ్బంది కలిగించడం లేదు. ఈ పద్యం, రెండో పద్యం కూడా వినవలసిన పద్యం. మహానుభావుడు మార్కండేయ పురాణంలో మారణ గారు అందంగా రాశాడనమాట. శ్లోకం కంటే ఈ పద్యమే గొప్పది కనుక నేను ఇక్కడ పద్యమే చెప్పాను. కారణం అది, గురుదేవర్షి పితృప్రపూజనము సద్గోష్ఠీ ప్రియత్వంబు సుస్థిర సత్యోక్తి సమస్త భూతదయ మైత్రీ సాధు సాంగత్యములు పరలోకాభ్యుదయ క్రియారతి శృతి ప్రామాణ్య సందర్శనంబు అరయన్ స్వర్గము వాసి పుట్టిన మనుష్యశ్రేణి సంజల్నృప. ఓ విపశ్చిన్ మహారాజా, ఇప్పుడు నీకు అర్థమైంది కదా స్వర్గం నుంచి వచ్చేవాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, నరకం నుంచి వచ్చేవాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది. ఇవన్నీ తెలుసుకుని ఓహో వీళ్ళు ఉత్తములు వీళ్ళు దురాత్ములు అని గ్రహించు. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టే నరకం అంటే ఏమిటి, నరక బాధలు ఎన్నుంటాయి, వీళ్ళంతా ఎందుకు పొందుతున్నారు, ఎవరు ఉత్తములు ఎవరు దుష్కృతులో చెప్పాను. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ పాపాత్రులు ఉన్నారే, ఇందాకదాకా తెగ ఏడుస్తూ ఈ అమితకర్ధం అనే నరకంలో ఉన్నారే, వాళ్ళంతా పూర్వ పాపాలు అనుభవిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు, ఈ కథ చెబుతున్నవాడు జడు. జడు వాళ్ళ నాన్నకి హఠాత్తుగా చెప్పాడు 16వ ఏట. అప్పుడు చెబితే ఏమన్నాడు, గడచిన ఒకనొక జన్మ 15వ జన్మ, వెళ్ళిపోయిన పాత జన్మల్లో 15 జన్మల క్రితం నేను ఒక ఆవు మంచినీళ్ళు తాగుతుంటే దాన్ని కొట్టా, ఆ పాపంతో అమితకర్ధమనే నరకంలో పడ్డా. అదంతా అమితమైన బురద. ఆ బురద ఆ మలమూత్రాలు రొచ్చుగుంటలో పడి ఏడుస్తూ ఉంటే అక్కడికి ఒక మహారాజు వచ్చాడు. ఆయన రావడంతో మాకు హాయి కలిగింది. ఆ మహారాజే ఈ విపశ్చిత్తు జనక మహారాజు. ఆయనకి యమకింకరుడు అడగ్గా ఇవన్నీ చెప్పాడు. కాబట్టి ఇదంతా ఇప్పుడు జరుగుతున్నదంతా ఏమిటనమాట, విపశ్చిత్తు అనేవాడికి యమకింకరుడు చెబుతున్నాడు, జడు ఆ సమయంలో నరకంలో ఉన్నాడు. నేనప్పుడు ఆ విపశ్చిత్తుకి యమకింకరుడు చెబుతూ ఉంటే విన్నాను. అప్పుడు ఆ యమకింకరుడు విపశ్చిత్తుతో ఏమన్నాడు, ఈ నరక బాధలు, ఈ అమితకర్ధమ నరకంలో బాధలు పొందుతున్న వీరంతా భయంకర పాపులు, ఆ పూర్వ పాపాల ఫలితం పొందుతున్నారు. ఇవన్నీ నువ్వు చూసావు, చూడడం వల్ల నీ చిన్న భార్య మీద రవ్వంత ప్రేమ చూపించిన పక్షపాత ప్రేమ ఉందే, ఆ ప్రేమ దోషం పోయింది, ఇక నీ పాపాలు పోయాయి. రా, నీకోసం ఇంద్రుడు యముడు కాసుకుని కూర్చున్నారు కనుక అక్కడికి వెళదాం, ఇక్కడి నుంచి నువ్వు స్వర్గానికి పోతావు, ఇక నీకు స్వర్గ సుఖమే, నీ సమస్త దోషాలు పోయాయి, పాపాత్ములు యొక్క పాపాలను నువ్వు చూడలేవు, తట్టుకోలేవు, ఇక్కడి నుంచి మాతో స్వర్గానికి రమ్మన్నాడు ఆయన. దీన్ని బట్టి అంత ధర్మ సూక్ష్మం ఉన్నది ఇక్కడ. ఇంత పక్షపాతం చూపిస్తే కూడా కాసేపు యమలోకంలో ఉండవలసి వచ్చిందంటే సామాన్య మానవుల సంగతి చెప్పేది ఉంది. అందుకే ధర్మం విషయంలో జాగరూకులై ఉండాలి. ఇప్పుడు నాతో యమధర్మరాజు దగ్గరికి, ఇంద్రుడి దగ్గరికి వెళదాం, స్వర్గానికి రమ్మన్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలియాలిగా, రేపు మళ్ళీ యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.